గత జన్మంబున గొప్ప పుణ్యమెదియో గావించి నిన్ను చూడగలిగితిమి జన్మమునందు సర్వశుభములు సేకూరవేయేల మావ్రతముల్ పండైకేమి కావలయు నీ వాత్సల్యమే మాకు సద్గతులన్ కూరిచి కర్మబంధమెడపన్ కాళీ ప్రసాద ప్రభూ. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోః అన్యం న భావయేత్. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మనకి సమయం చాలటం లేదు అనుకుంటున్నాం కదా, ఎప్పుడు సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది, చాలకుండా పోతుంది. అంటే మనని మనం మర్చిపోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది, తెలియకుండా జరిగిపోయింది. మా గురు సోదరులు జై గురుదేవ నారాయణరావు గారు ఎప్పుడు అంటుండేవారు, సినిమా చూడడానికి కూర్చున్న తర్వాత 3 గంటలు తెలియకుండా వెళ్ళిపోతుందండి. ముందర వెళ్ళటమే తెలుస్తుంది, తర్వాత ఇది 3 గంటలు కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. ధ్యానానికి కూర్చుంటే ఎందుకు టైం తెలుస్తుంది అంటే ఏంటంటే, దాని యందు ఎక్కువ ప్రవేశం లేనటువంటి వాళ్ళకి ఇంకొకటి, మనసు బండి ట్రాక్ మీద పెడితే ప్రయాణం సుగమంగా వెళ్ళిపోతుంది. అందుకని గురుదేవులు మనకి ఏమందించారు, తెలియకుండా కొన్ని గంటలు తమ బోధామృతం అనేటువంటి సముద్రంలో పడేసేవాళ్ళు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి గార్డెన్లో పడేస్తారు చూడండి, కొంచెం ఏదో భయంగా ఉందని డాక్టర్లు నన్ను బయటికి రానివ్వట్లేదు, అందుకోసమని కాస్త ఏ పైపూతలన్నా పూసేసుకుంటే గమ్మ నూరుకుంటారు చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టుగా. అందుకని తీసుకువెళ్ళి గార్డెన్లో పడేస్తే పిల్లల్ని ఇక పెద్దవాళ్ళు కూర్చుని చదువుకోవచ్చు, లేకపోతే ఫోన్లు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఆ గార్డెన్లో వాడి పడి ఆడుకుంటూ ఉంటారు. అలాగే మన్ని కూడా గురుదేవులు ధ్యానం కుదరటం లేదో ఇలాంటి సాకు చెప్పే వాళ్ళకి తీసుకొచ్చి ఏం చేశారు, తమ సన్నిధి ప్రసాదించి అక్కడ ఒక సత్సంగం అనేటువంటి సముద్రంలో, మీకు ఇదే కదా, మిమ్మల్ని మీరు మర్చిపోవడమే కదా కావలసింది అని ఈ సముద్రంలో మనందరినీ పడేసి, అది 4 గంటలవచ్చు 8 గంటలవచ్చు, మనం 8 గంటలు చూసామో అట్లా, కానీ మనకేమనిపిస్తుంది, 8 గంటలు కూర్చున్నామా అనేవాళ్ళం. అంతా అయిపోయిన తర్వాత 8 గంటలు కూర్చున్నామా అంటే విచారణ అంత గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. చేయగా చేయగా విచారణ చేస్తూ చేస్తూ మనసు నిలిచిపోతుందండి, అప్పుడు ధ్యానంలో మనసు నిలిచిపోతుంది. అందుకని ఇప్పుడు మనకి ఎలా సమయం తెలియటం లేదు అంటే మనస్సు మర్చిపోతుంది దాని విషయాన్ని. మనం ఇలా కూర్చున్నాము ఇలా చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఏమైపోతుంది? సమయం దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని మనకు కూడా ఆరాధన కార్యక్రమాల్లో మొదలు పెట్టుకునే ముందు, అమ్మో ఆరాధనలన్నీ ఎట్లా, వాళ్ళు అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు, అందులో ఇప్పుడు ఈ కరోనా ఒకటి దూరిందిగా మధ్యలో, ఇలా అనుకుంటున్నా మనకి మొత్తం అయ్యే పోయింది. ఆఖరికి వచ్చేసరికి ఏం చేసాం, అప్పుడు ఎత్తుక్కున్నాం అన్నమాట సమయాన్ని, ఎలా ఎత్తుకోవాలి ఎత్తుక్కోవాలని. ఎప్పుడు దొరుకుతారబ్బా అంటే, ఆ పర్వాలేదు 8 అయితే దొరుకుతారు అందరూ అని వెంటనే ఒక ముందుకు, ఆ సత్యదేవుడు సద్గురుదేవులు ఒక గంట ముందుకు వచ్చేసారు. మీకు అదే కదా కావాల్సింది, మీ ఇష్టం కూర్చోండి, ముందు వచ్చి కూర్చోండి. మీరు 8 కూర్చుంటే ఇప్పుడు కాదనే వాళ్ళే వాళ్ళు. అంటే ఎప్పటికైనా ఏ విధంగా చూసినా మనం ఆలోచిస్తూ ఉంటే భగవంతుడే దిగి వచ్చి మనకి ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నేనున్నాను కదా నీకెందుకని తల్లి, ఎలాగైతే పిల్లవాడికి నీకెందుకు, నేను చెప్తాను కదా, నేను నేర్పిస్తాను, కంగారు పడకు, పరీక్షలు వస్తున్నాయి అంతే కదా, చూడు నేను చదివిస్తాను కదా, నువ్వు తప్పకుండా మార్కులు తెచ్చుకుంటావని కూర్చోపెట్టి చదివించినట్టుగా మనని కూడా గురుదేవులు నీకేం పర్వాలేదు అని మనని బుజ్జగించి, ఎవరి ఎవరికి అంత దయ అనుగ్రహం అనేటువంటి. అందుకని గురుదేవులే చెప్తుండేవారు, ఏదైనా వారు అందిస్తే తప్ప మనకు అందింది ఎక్కడుంది, నిరుహేతుకు జాయమాన కరుణా సముద్రుడు అంటుండేవారు మధ్య మధ్య బోధామృతాన్ని అందిస్తూ. అది కారణం లేనటువంటి ప్రేమంట. ఎవరిది? భగవంతుడిది, గురు భగవానుడిది. కారణం లేనటువంటి ప్రేమ స్వరూపం కాబట్టే మనకి, మనందరికీ ఏది, ఒక దేవుడు దివ్యత్వం తెలియకముందు మన జీవితాలు, దేహం ఇలాగే ఉంది, కానీ తెలిసిన తర్వాత ఎలా ఉంది, ఇది బాగుంది బాగుంది అనుకుంటూ వచ్చాం, ఇంకా జుర్రుకుంటూ ఉంటే ఎట్లా ఉంది, అబ్బో తెలియటం లేదే చాలా అనేటువంటి తెలియనటువంటి స్థితికి ఏ తీసుకొస్తుంది అంటే, మన మనస్సుని మరపింప చేయటం వలన సమయం తెలియకుండా మనం సత్సంగంలో మన కాలాన్ని. అందుకని ఇది సజ్జన సాంగత్యం అనేటువంటి, సతికి నావ్ కేవాటియా సద్గురు, సతికి నావ్ కేవాటియా సద్గురు, సతికి నావ్ కేవాటియా సద్గురు, కేవాటియా సద్గురు భవసాగర తర ఆయో పాయో జీ మైనే, భవసాగర తర ఆయో పాయో జీ మైనే, రామ రతన ధన పాయో పాయో జీ మైనే, రామ రతన ధన పాయో పాయో జీ మైనే, రామ రతన ధన పాయో పాయో జీ మైనే, రామ రతన ధన పాయో, రామ రతన ధన పాయో పాయో జీ మైనే, రామ రతన ధన పాయో. ఇది అది వెళ్ళలేనటువంటిది, ఆ వస్తువు ఎటువంటిది, ఇంత అని ఖరీదు కట్టడానికి అందనటువంటిది. ఇప్పుడు ఈ సజ్జన సాంగత్యం అనే సత్సంగానికి ఏం వెళ్ళగడతాం చెప్పండి, ఏమండి ఏం వెళ్ళగడతాం, ఆ వెళ్ళగడితే అసలు దీన్ని అందుకోలేం మనం. అందుకని అసలు ఈ సత్సంగం అనే దానిలో కూర్చుంటేనే పూజ యొక్క విలువ కూడా తెలుస్తుంది, భోజనం విలువ కూడా ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తినాలో ఎంత తినాలో ఏం తలుచుకుంటూ తినాలో ఏమనుకుని తింటే నీకు అది పుష్టినిస్తుందో నిజమైనటువంటి శక్తినిస్తుందో దేనివల్ల తెలుస్తుంది, చెప్పుకోవటం వల్లనే, వినడం వల్లనే, శ్రవణం వల్లనే, చదువుకోవటం కూడా దేనివల్ల నీకు చదువుకున్నటువంటి చదువు సార్థకత అవుతుంది, మనం గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతే తెలిసిపోతుంది ఆ పేపర్ చదివేసినట్టు, ఆ చదువుకున్నది మళ్ళీ దాన్ని చూడండి. మనం కూడా అందరం చరిత్ర చదువుకున్నాం, రోజు వింటున్నాం కదా గురు చరిత్ర, మనందరం పారాయణ చేస్తూనే ఉన్నాం. కానీ మనకి చెబుతూ ఒక విషయం నుంచి ఇంకా దాన్ని ఇంకా చక్కగా లైబ్రరీగా చక్కగా దాన్ని ఇంకా విపులీకరించి వ్యాఖ్యానం చేసి ఇంకా ఎన్నెన్ని చరిత్రలు తెలుస్తున్నాయో మనకి, ఎన్నెన్ని చరిత్రలు మనకి స్వామివారి గురుదేవుల చరిత్రలో వింటూ ఉంటే, మన దాస్ వారు చెబుతూ ఉంటే మనకి ఎన్నెన్ని ఎన్ని ఎన్ని చరిత్రలు తెలుస్తున్నాయి. అవి ఏ చరిత్రలు? ఏ చరిత్రలు వింటే నీ చరిత్ర సార్థకత అవుతుందో, ఎవరెవరి చరిత్రలు ఎటువంటి చరిత్రలు వింటే నీ జీవితానికి జీవిత చరిత్రకి సార్థకత అవుతుందో అటువంటి వారే చెప్తున్నారు వారు. అంతేగాని ఇంటి పక్కన పుల్లయ్య గురించి, ఇంటి ఎదుట ఎల్లమ్మ గురించి, పైన ఉన్నటువంటి పెద్దమ్మ గురించి చెప్పటల్లా. దత్తాత్రేయుల వారిదో లేకపోతే భాగవతుల్లో భాగము, లేకపోతే భారతంలో ఉన్నటువంటి భాగము, ఎవరు ఒక చరిత్ర కలిగినటువంటి ఇది వింటూ ఉంటే మనకేమవుతోంది ఇంకా, అబ్బా అవును కదా అని మనకి ఇంకా కొంచెం తృప్తి, ఇంకా బాగా ఏంటి వినడానికి. మీరంతా ప్రసాదం తీసుకున్నారా? గుళ్ళోంచి వచ్చారు, వెళ్ళి తీసుకురండి, పర్వాలేదా? ఓకే సార్, ఎవరన్నా ఉంటే వెళ్ళండి, అది అది ప్రసాదమే. అందుకని ఇది అట్లాగా మనకి చరిత్ర, మన చరిత్ర మనకేది జీవితంలో ఉన్నటువంటి జీవితం ధరించాలి అనుకుంటే ఏ చరిత్ర వింటే మన చరిత్రలు మారుస్తుందో అటువంటిదే వినాలి. కానీ ఏదో పనికిరానటువంటివన్నీ, ఏదో తోచకుండా ఉండే సినిమాలన్నీ చూసి ఏం సార్థకత అవుతుంది? అది ఎప్పుడు తెలిసింది మనకి? మహాత్ముల సన్నిధి దొరికిన తర్వాత తెలిసింది. మహాత్ముల సన్నిధి దొరికిన తర్వాత కానీ దాని యొక్క విశేషమైనటువంటిది మనకి అర్థం కాల. అందుకని ఈ చరిత్రలు మార్చేటువంటిది ఏది? భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సజ్జన సాంగత్యం, సత్సంగం అనేటువంటిది. కాబట్టి మనని మనం మర్చిపోవాలి. మనని మనం మర్చిపోవటం అనేటువంటిది మరపు రావడంలో కూడా దేనిలో ఉండి మనం మర్చిపోయామో, అది కూడా ఏ విషయంలోనూ ఉండి మర్చిపోతే అది నిరసనో లేకపోతే బాధనో తెస్తుంది తప్ప ఇటువంటి ఆనందాన్ని తీసుకురాదు, తృప్తిని తీసుకురాదు. అందుకని గురుదేవులు ఈ సముద్రంలో పడేస్తుండేవారు. పడేసరికి వెంటనే ఆ తర్వాత మనకి ఎప్పుడూ తర్వాత అయిపోయింది, అబ్బా ఇన్ని గంటలు కూర్చున్నామా, ఎంతసేపు అయిందో. అందుకని ఒక విషయాన్ని మనం గుర్తించాలి అన్నప్పుడు విచారణ జరగాలి, శ్రవణం చేసుకోవాలి మనం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం భ్రమతి జడమతి. మతి జడమైపోయి పువ్వులు కావాలని విశాలమైనటువంటి అడవులమ్మట, కొండలమ్మట, కాసారే అంటే చెరువులమ్మట. మనం కూడా ప్రప్రథమంలో అలాగే ఏంటి లక్ష మాది తామర పుష్పాలతో పూజ చేసుకున్నాం స్వామివారికి. స్వామివారు అవి చేస్తే ఒకలాగాను, ఇప్పుడు చేయకపోతే ఒకలాగా ఉన్నారా? లేదు కదా, అక్కడ తేడా లేదు. అక్కడ మన మనస్సు పెడితేనే ఆయనకి గురుదేవులకు ఆనందం తప్ప మనం ఏ పుష్పం పెడుతున్నామో అనేది అక్కడ రావట్లే. అక్కడ కావలసింది ఏది? చేత సరసిజ ఉమానాథ్. అందుకని మనోపుష్పం అనేటువంటి దాన్ని మనం అర్పించినట్లయితే అది భగవంతుడి ప్రీతికరమైనటువంటిది. మనకి కూడా అది ఇచ్చేస్తే ఇంకా మన దగ్గరే ఉంది, తిప్పలు పెట్టేది మన దగ్గర ఉండదు ఇక. అందుకని అట్లాగా అటువంటి పుష్పాన్ని అర్పించమని మనకి మహాత్ములు వారు చేసినటువంటి ప్రక్రియని మనకి కూడా నేర్పించి, ఇది మనది ఎప్పుడూ కాదు, అక్కడి నుంచి వచ్చిందే, కానీ ఇక్కడ మీద వేసుకుని మనం దీని భారం అనుకుని మోస. పరాశర ప్రసాద్ వారు అది వాళ్ళ పిల్లలతోనే కాదు, మా గురు సోదరులు అందరూ అంతే. కారెక్కితే విజయేశ్వరానంద వారేంటి, పరాశర ప్రసాద్ వారేంటి, ప్రసాద రావు గారేంటి, అందరూ కూడా ఎక్కడన్నా సత్సంగానికి వెళ్తున్నాం లేదు ఒక చోట వెళ్ళి ఉండి ఖాళీగా కూర్చున్నామంటే ఇంకా వేరే విషయం అనేటువంటిది వారు అసలు మాట్లాడేవారు కాదు. బాబమ్మ ఇట్లా, అమ్మ బాబు ఒకసారి ఏం చేశారంటే అని ఒక విషయం తీసుకొచ్చి చక్కగా దాని గురించి మొత్తం ప్రయాణం అంతసేపు వారు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇటు తిరిగే ఉండేవారు చెప్పడం కోసం. అందరూ కూడా ఎందుకంటే ఈ పెద్దవాళ్ళందరినీ కొరికితే చాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బాబుతో ఉన్నటువంటి వాతావరణంలో, అంటే శనగ్గింజ ఆవకాయలో ఊరేస్తే ఆ ఆవకాయ యొక్క టేస్ట్ అంతా శనగ్గింజకి ఎలా వస్తుందో, అట్లాగే గురు సన్నిధిలో వారు అలా మెసులుతూ, అసలు రాత్రులు మనం కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రాం మహా అయితే 8:10, 11 అయిపోతుంది, కానీ గురుదేవులు సమయంలో వారి ప్రోగ్రాం ఎప్పటి వరకు అంటే 1:00 చెప్పలేం అది, ఎందుకంటే అది సమయానికి ముడిపెట్టేది కాదు, కాలాతీతమైన వస్తువు అది, అందుకని అది కాలాతీతంగా ఉండేది అక్కడ జరిగేటువంటి సమావేశంలో అవి కూడా. దానికి తగ్గట్టుగా వారు కూడా, మా లలితానంద సరస్వతి అమ్మ ఉన్నారంటే ఆవిడ అసలు ఎప్పుడు నిద్రపోయేవారో తెలిసేది కాదు, ఆఖరికి మరి ఏంటో తెలియదు కానీ ఆమెకి ఒక వ్యాధి పాపం రావడం జరిగింది. వ్యాధి వచ్చి చెయ్యి లేవకపోయినా కూడా ఇక్కడ పూజ టైంకి వారు మళ్ళీ అంతా లేవలేని స్థితిలో కూడా పూజకి రెడీ అయిపోయి పూజకు వచ్చేయాలని, ఎందుకమ్మా మీరు అక్కడ ఉండండి, నేను పూలు కూడా తీసుకొచ్చి మీకు తాకించి తీసుకెళ్తాను, పళ్ళెం పూలు కూడా తీసుకెళ్లేదాన్ని, మీరు తాకండి, మీరు ముట్టుకోండి, నేను తీసుకువెళ్ళి ఇక్కడ గురుదేవుల దగ్గర పూజ చేస్తాను అన్నా కూడా. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనకు ఆకలేస్తే మనమే భోజనము కంచం పట్టుకుని మనమే ఎలా తింటున్నామో, వారు అటువంటి గురువుల సేవలోనూ భక్తుల సేవలో కూడా, ఆ అమ్మ అయితే గురుదేవులకి వంట చేయటంలో ఎంత ఆవేదనతో చేస్తుండేవారో భక్తులకు కూడా అలా వండి పెడుతుండేవాడే, భక్తులకు కూడా అలా వండి ఆవిడ వడ్డించి ఆమె చేతి భోజనం మహాప్రసాదం తినని వాళ్ళు, ఏది గురుదేవుల సత్సంగానికి వెళ్ళడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి, అన్నదానం ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్నాం మనం, అప్పుడు అలా కాదు, అందరికీ కేరా ఒక్కడే, రాత్రులైనా పగలైనా ఎంత త్యాగమూర్తులండి అందరూ, ఎంత త్యాగం చేసుకున్నారు, వారి జీవితం ఉన్నది, వారి జీవితాలు వచ్చింది గురు సేవ కోసమే, గురువుల కోసమే అన్నట్టుగా అలా. అలాగే వీరందరూ కూడా పరాశర ప్రసాద్ వారు అలాగే విజయేశ్వర అందరూ కూడా ఎట్లా అంటే, భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఈరోజు మనం ఇలాగా ఇంకా బాబుజీ మాటలు మాట్లాడుకుంటున్నామంటే గ్రంథస్థం చేయబట్టే కదా వారందరూ దివ్య స్మృతులుగా, మరి మా పరాశర ప్రసాద్ వారు తర్వాత, అలాగే విజయేశ్వరానంద వారు, మరి బాబుజీ సమర్థ సద్గురు చరిత్ర, అలాగే ఎవరు దాచుకోలా అలాగా. అసలు ప్రసాదరావు గారు అయితే ఆయన ఉపన్యాసానికి ఎప్పుడు వస్తారో చూసేవాళ్ళు, ఎందుకంటే ఏదో ఒకటి చెప్తుండేవారు విషయాన్ని, బాబుజీ సన్నిధిలో ఇలా జరిగిందని అలా ఎదురు చూడడం, అలా మనం అందరం కూడా. అలాగే నారాయణరావు గారు అయితే దివ్య స్మృతులు చదవాలంటే మనం వినాలంటే వారే చదవాలి, ఇంకా ఎవరు చదివినా కూడా రేఖ ఏమనుకోదు, ఇంకా తన ట్రైనింగ్ అవ్వాలి, ఎందుకంటే ఆయన ఇంట్లో చదువుకున్నప్పుడు దాన్ని అనుభవించేవారా అనిపిస్తుండేది ఆయన చదువుతుంటే, మధ్యలో నవ్వుకునేవారు, చదువుతూ అందులో పాయింట్లు వస్తే ఆయన నవ్వుకునేవారు. నాకైతే అనిపించేది పరాశర ప్రసాద్ వారు రాస్తే వ్రాసినటువంటి దాన్ని నారాయణ ప్రసాద్ వారు చదువుతుంటే ఎదురుగున్న ఒకరినొకరు కూర్చొని, ఏమయ్యా నేనే రాసింది నేను చదువుతాను అనొచ్చు కదా ఆయన, అసలు చూడండి అక్కడ వ్యక్తిత్వం కూడా మనకేమవుతుంది, పెద్ద చదువుతున్నాళ్ళే ఆయన నేను రాసిస్తే అంత ఆయన చదివేస్తున్నాను అనుకోవచ్చు కదా, అక్కడ వారికి అది లేదు, చదివే వారికి ఇది ఇంకొకరిని నేను చదువుతున్నాను, ఇది ఇద్దరిలోనూ ఉన్నది బావే, బావు నాకు ఆ సేవనిచ్చారనుకుంటూ ఆయన అలా అలా గ్రంథస్థం చేసి గ్రంథాలను ఇస్తూనే ఉన్నారు మనకి. వీరు నారాయణ ప్రసాద్ వారు రోజు ఇంట్లో 2-3 సార్లు చదువుకొని దానికి పాయింట్స్ మళ్ళా కామాలు పెట్టుకుంటూ ఆ పుస్తకం చూస్తే తెలుస్తుంది, తీసుకొచ్చి ఆ పుస్తకం మళ్ళీ ఇక్కడ చదువుతుండే, చదువుతూ అందులో బాబుజీ నవ్విస్తే చదువుతున్నాను అన్నది కాదు, వారు నవ్వుతుండేవారు, ఎక్కడ ఒక గంభీరమైనటువంటి భావన వస్తే ఆయన టోన్ కూడా పెరిగిపోయేది గట్టిగా, అంటే దాన్ని అనుభవించడం అది. మనము మామూలు విషయాల్లో ఇళ్లల్లో వస్తున్నటువంటి సంసార విషయాల్లో గొంతులు పెరుగుతాయి తగ్గుతాయి, లేకపోతే ఏడుస్తాయి దానిపదిగా. కానీ ఇక్కడ భగవంతుని యొక్క విషయంలో మనం భగవంతుని యొక్క ఆ చరిత్ర ఒక సుందరకాండ పారాయణ ఏదైనా చేస్తున్నప్పుడు మనం అటువంటి అనుభూతిని మనం పొందుతున్నామా? అప్పుడు కదా దాని పుణ్యం మనకు వచ్చేది, దాని సత్ఫలితం మనకు వచ్చేది. అందుకనే మనం కూడా దీక్షలు చెప్పినప్పుడు గురువులు పెద్దలు మనకేం చెప్పారంటే, ఏదైనా కోరిక మీద దీక్ష చేస్తున్నా కూడా ముందర నువ్వు సంకల్పం చేసుకో. దీక్ష మొదలుపెట్టేటప్పుడు ముందే నువ్వు అది సంకల్పం చెప్పుకో, ప్రభు నేను ఇందుకోసం చేస్తున్నాను, నాకు నన్ను ఉద్ధరించడం లేకపోతే నా పిల్లల్ని ఉద్ధరించడం ఏదో ఉంటుంది కదా అది చెప్పుకో. తర్వాత నువ్వు అది పారాయణ మొదలుపెట్టిన తర్వాత లేదు ప్రదక్షిణాలు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు వాళ్ళని గురించి తలుచుకోకూడదు. నీ ఆ కోరిక నీకు గుర్తుండకూడదు. నాకు చెప్పిందే మనకి అరుంధతి ఏది, సర్వము ఆయనపైన, నీదే భారమో తండ్రి అని మాట వరుసకనేసి మనం మళ్ళా దాని గురించి ఆలోచిస్తుంటే ఏమవుతోంది, నువ్వు మోస్తున్నట్టుగా ఉంది కానీ నువ్వు ఇచ్చినట్టుగా లేదుగా. అందుకని అక్కడ అర్పించడం సర్వభారము నీదే అనడంలో కూడా ఆ సర్వభారము భగవంతుడే అనేటువంటి భగవత్స్వరూపాన్ని నువ్వు పొందాలి, భగవంతుని యొక్క స్మరణలో మునిగిపోవాలి మనం. దానికే భగవద్గీతలో కూడా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అని ఎప్పుడు చెప్పాడు ఆయన, ఎలా ఏ విధంగా చెప్పాడు, మధ్య మధ్యలో చేయమన్నాడా లేకపోతే నేను రెండు పూట్ల చేయ. పాపం బాబుజీ మహారాజు అంటున్నవారు నారాయణ ఉపనిషత్తులో మూడు పూట్ల ఓం నమో నారాయణాయ అని చెప్పాడు కాబట్టి నారాయణుడు, మీరు మూడు పూట్ల కూడా అలా భగవద్ధ్యానం చేసుకోండి అని పాపం మనకి ఇలా ఇచ్చారు. కానీ ఆ అవతారంలో గీతాచార్యుల అవతారంలో ఏం చెప్పారు, అనన్యాశ్చంతయంత దాని గురు మహారాజు ఏంటి, తైలధార వలే అంటుండేవారు మళ్ళా వచ్చి, తైలధార వలే లేదు జనరేటరు ఎంత స్పీడ్ తిరిగితే ఈ కరెంట్ పాస్ వస్తే పాస్ అవుతుందో అంత స్పీడ్గా నువ్వు భగవన్ నామం చేయాలి అంటే మా నారాయణ ప్రసాద్ వారు ప్రప్రథమంలో అడిగారు, అది కూడా ఇంకా ఆయన డ్యూటీ దిగి రాలేదు, రాకముందు ఏంటమ్మా బాబుజీ జనరేటర్ అంత స్పీడ్ అన్నారు కదా అంటే ఎంత స్పీడ్ చేయాలి అది, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, నాకు కొంచెం అర్థం కాలే ముందర. ఆయన వచ్చి నన్ను అడిగారు, పాపం బాబు చెప్తున్నారు కదా చెప్తే అంటే స్పీడ్ అంటే ఎలా, నామానికి మధ్యలో వెళ్తే రాకూడదన్నారు కదా అలా చేస్తే ధ్యానం నిలబడుతుందా అంటే ఓం నమ శివాయ 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 ఎంత స్పీడ్ జరిగితే. మన సహస్రనామాలు కూడా మొదలు ఎప్పుడు పెడుతున్నామో చివరి ఎప్పుడు వస్తుందో చూస్తుంటాం కదా ఎన్ని నిమిషాలు పట్టింది అంటే అలా చేస్తే వస్తుందా అంటే ఆ స్పీడ్ కాదు మనస్సు చేరకుండా ఉండే స్పీడ్. అలాంటి నీ నువ్వు చదివేటువంటి నామాల్లో ఏ ఒక్క నామము యందు నీ మనస్సు నిలిచినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలవు. అంతేగాని నీ ఎంత స్పీడ్ చదువుతున్నాను అనేది భగవంతుడు చూడడు, నువ్వు ఎన్ని లక్షల కోట్లు చేస్తున్నావు అనేది భగవంతుడు చూడడు. ఇది నీ మనసు అక్కడ మధ్యలో మనస్సు చేరకుండా ఉందా లేదా. ఎందుకంటే మనం ధ్యానానికి కూర్చుంటాం అంతకుముందు చేసినవేవో తీసుకొచ్చి పెడుతుంది మనసు, లేదు ధ్యానానికి కూర్చుంటాం నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ, నేటి సంగతినే మరచి సతమతమవుతా, నేడు చేజారిపోతే గుండె పగులయేచే వేళ, నేడు చేజారిపోతే గుండె పగులు నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు. స్టేషన్ వచ్చేస్తోంది ఇంకా అక్కడేమో స్పీడ్ తగ్గుతుంది బండి స్టేషన్ వస్తుంటే, మన స్టేషన్ వస్తుంటే ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది అంటే తొందరగా చెప్పేసుకోవాలి అదంతా కూడా అర్థం కాల. నువ్వు మళ్ళీ నిలకడే లేని మనసు అంటే ఎట్ట కుదురుతుంది, ఎందుకంటే టైం అయిపోతుంది అక్కడ. అందుకని నిన్నటి జ్ఞాపకాలతో ఇక్కడ కూర్చుని ప్లాన్ ఏంటి, మనం చేసొచ్చిందో జరిగిందో లేకపోతే జరగబోయేదో ప్లాన్ చేస్తోంది, ఇప్పుడు ఎందుకు కూర్చున్నాము అసలు, ఇప్పుడు మనకు జరిగేదేంటి అనేటువంటి విషయాన్ని మనం వర్తమానంలో ఉన్నటువంటి దాన్ని మనం ఆలోచిస్తే ఏమవుతుంది, నువ్వు ఉన్న చోటే ఉంటావు, నువ్వేది కావాలనుకున్నావో దాని అందే నీ మనసు నిలబడుతుంది. అందుకని దీన్ని మర్చిపోతావేంటి, ఇలా ఎంతసేపు పరుగు పెడుతుంటావు అని మనకి పెద్దలు సూచన ఇస్తున్నారు. మన చరిత్ర ఇది. అందుకని ఇక్కడ కూడా మనం చేసేటువంటి అప్పుడు ఎంత స్పీడ్ అని కాదు, ఎంత ఏకాగ్రత, ఎంత ఏకాగ్రత. ఎందుకంటే ఆ వస్తువు నీకు పరంగా ఉన్నది అని నీ మనస్సు ఏం చేస్తోంది, నిన్ను మోసం చేస్తోంది. ఏది ఆ వస్తువు, ఏ వస్తువు తద్ వస్తువు. నాకు అమ్మాయి అన్నారే, భక్తి స్త్రీలింగంలోది కాబట్టి సా భక్తి, అంటే అక్కడ పుల్లింగ స్త్రీలింగాల్లో స్త్రీలింగం భక్తి అయితే పుల్లింగం ఏది, జ్ఞానం అన్నమాట. ఎందుకంటే జ్ఞానమనే పుత్రుడు అంటారు. కానీ కొంతమంది అనుకుంటారు ప్రపంచ స్థితుల్లో ఎలా ఉంటుందంటే కేవలము విచారణ, కాస్త పుస్తకాలు చదువుకుని విచారణ చేసేటువంటి వాళ్ళు ఏమిటంటే మేమెప్పుడు విచారణలోనే ఉన్నామండి, మేమెప్పుడు జ్ఞానంలో ఉన్నామండి అంటుంటారు, మేమెప్పుడు జ్ఞానంలో ఉన్నామండి అంటుంటారు. మళ్ళీ పోనీ ఇంతవరకు ఉంటే పర్వాలేదు, ఎవరైనా భజనలు చేసుకెళ్తూ ఉంటే ఆ చెక్క భజనలు దేనికి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ప్రపంచంలో. కానీ భక్తి లేని జ్ఞానము జ్ఞానము కాదు, జ్ఞానం లేని భక్తి భక్తి కూడా కాదు. రెండు మిళితమై ఉన్నదే ఏది, నీ జీవితం. నీ జీవితం వచ్చినందుకు తద్వస్తువు అయినటువంటిది. అందుకుంటే తద్వాచకుడు అక్కడ ఎవరు, జ్ఞానం అనేటువంటిది తజ్ఞానం. అది అంటే ఏంటిది, జడమని కాదు, అక్కడ ఉన్నదే ప్రకాశమని, చైతన్యం అది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, దాన్ని విచారణలో మనం భగవన్నామం చేయాలి. కానీ తదర్థభావన రాముడు అనేటువంటి వాడు అవతార పురుషుడు, కానీ రామ అనేటువంటి ఆ నామం ఉన్నదే, ఆ దైవత్వం ఉన్నదే, ఆ దివ్యమైనటువంటి స్థితి ఉన్నదే ఏది, జ్ఞానము అని. రాముడు అంటే, రమ అంటే ప్రకాశము అని. ప్రకాశమున్న చోట చీకటికి తావెక్కడ ఉంటుంది, ప్రపంచ భావనకి అక్కడ తావుండదు. అక్కడ జరగాల్సిందేదో జరిపిస్తాడు భగవంతుడు, తప్పకుండా నడిపిస్తాడు. అన్నీ మనకి తెలిసి చేయటల్లా. చిన్నప్పుడంతా ఎవరు నడిపించారు, ఏమన్నా ఆకలిస్తే ఏడవచ్చు, ఏడవమని ఎవరు చెప్పారు, కడుపులో కాలు పెట్టుకుని ఉండొచ్చు కదా. మరి ఎవరు లోపలుండి దాన్ని తెలియచేసేటువంటి వాడెవరు. అందుకని మనకు తెలియని స్థితిలో కూడా భగవంతుడు మనలో ఉండి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఏదేది ఏ సృష్టిని ఎలా నడిపించాలన్నది భగవంతుడు నియమించి దాన్ని నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అటువంటి విషయాన్ని అనన్యాశ్చింతయంత నిరంతరము చింతన అంటే నామస్మరణే కాదు, నామము యందు నీ మనస్సు లయించి ఉండటం. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి విషయం నంది ఎలాగైతే మనం ఒక్కటి నోట్లో వేసుకుంటామండి, బాగా తీపి అది, ఆ తీపిది నోటి మీద వేసుకుని నోట్లో వేసుకున్న తర్వాత ఏమంటా, నోరంతా తీపి అయిపోయిందంట. నోట్లో వేసుకుంది ఎంత ముక్కే కదా, నోరంతా తీపెక్కు, అంతతో ఆగరు, అబ్బా ఉండు ముందర అసలు మొత్తం అంతా ఏదో తీపెక్కిపోయింది అని కొంచెం మళ్ళీ కారం తినడానికి మనసుగాడు లేస్తుంటాడు. అంటే కొంచెం తింటేనే మొత్తం అంతా తీపెక్కిపోయింది అనేటువంటిది ఎలా ఉందో అలాగే నువ్వు భగవన్ నామం చేసుకునేసరికి ఇంద్రియాలన్నీ కూడా అక్కడికి ముగుళించుకుపోయి ఎలా రోమాంచితమైపో. నువ్వే భగవన్ నామం చెయ్యి, ఎందుకంటే మనకు ఆశ్రయం ఇచ్చిన భగవంతుడు సర్వదేవతాస్వరూపుడు. ఎప్పుడెప్పుడు ఏ అవతారంలో ఎక్కడ అవసరమో అక్కడక్కడ వారి లీలనల నడిపిస్తూ ఉంటారు. అటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఎటువంటి భగవన్ నామాన్ని తలుచుకున్నా కూడా మనకి భిన్నం ఎక్కడి నుంచి వస్తుంది, భిన్నమైనటువంటి ఆలోచన రాదు, భేదభావన రాదు అక్కడ. తద్భేతే చ జానాతి సజానాతి చ నిత్యశః, తద్భేదే చ జానాతి, భేదమనేటువంటిది కూడకుండా ఉన్నటువంటి వాడికి నిజమైనటువంటి సత్యాన్ని తాను తద్భేదే చ జానాతి సజానాతి చ నిత్యమైనటువంటి దాన్ని నేను పొందగలుగుతాను. మనం కూడా ఇందులో ఏం చేస్తున్నావు, నిన్న ఎవరో చెప్పారు ఒకటి, ఏంటి ఒక రాయి పెట్టుకుని రాయిలో ఒక మూర్తిని చూడాలి అంటే ఎన్ని మూర్తులైనా అలాంటి రాళ్ళ నుంచి వచ్చినవే, పాలరాతిల నుంచి వచ్చినవి పాలమూర్తులు, పాలశిలామూర్తులు. అలాగే కొంతమందికి ఇంకొక లాంటి, కానీ ఏదైనా ఒక రాయి, కొండరాయి, ఏదో కొండల్లోంచి ఊళ్ళోంచి రాళ్ళు తీసి రాళ్ళల్లోంచి మూర్తిని బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడు వచ్చింది బయటికి ఆ మూర్తి? ఒక శిల్పి తన ఆలోచనని దాని మీద పెట్టి దానికి అవసరం లేని భాగాన్నంతా త్యజిస్తే, అవసరం లేని భాగాన్నంతా కూడా కొట్టి పక్కకి తొలగిస్తే అందులో మిగిలిందేది? నీ ఆరాధ్య దైవం. అలాగే మనలో కూడా, మనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క నిత్యత్వాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు మనలో ఏవైతే మనకు అవసరం లేవో అవన్నీ మన విచారణ ద్వారా తొలగించుకుంటే నీకు మిగిలేదు భగవంతుడే. నిత్యసత్యమైనటువంటి పరమాత్మని మనం పొందగలుగుతాం. అటువంటి విషయాన్ని మనకి గురువులు మనకి తెలియజేశారు. ఇటువంటి విషయాన్ని మన గురు సోదరులు అందరూ కూడా, అందుకనే సజ్జన సాంగత్యం, సత్సంగం కావాలి అక్కడ. అంతేగాని చీరల గురించో లేకపోతే పిండి వంటల గురించో మాట్లాడే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అది ఎక్కడైనా దొరుకుతుంది. ఇంతవరకు ఈ పిండాకుడికి ఎలా పెంచాం ఈ దేహాన్ని? ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? ఇంకేమైనా పెట్టాలా? దీనికి ఎప్పుడేది కావాలో అది వేస్తూనే ఉంటాడు, భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. అది తప్పదు, తినను అన్నా కూడా తినిపిస్తాడు ఆయన కొనుక్కొని. అందుకని మనకి ఇంకా మనం విచారణ ద్వారా మనం భుజించాల్సిందేంటి ఇక్కడ? ఏది? జ్ఞానభావనని ఎప్పటికప్పుడు అనుభవానికి, జ్ఞానభావనని గుర్తించడం ప్రతి విషయంలో, ప్రతి కదలికలో కూడా భగవంతుడు ఎట్లా ఇమిడి ఉన్నాడు అనేటువంటి, ఏదక్కడా భగవంతుడు అనేటువంటి మూర్తిని నువ్వు దాటాలి. ఇప్పుడు ఇప్పటివరకు ఏమిటైంది మనకి? భక్తుడు అనేటువంటి వాడు ఎంతవరకు ఉంటాడు అంటే రామనామం చేసుకుంటూ ఆనందం పొందుతున్నాడు అన్ని మెల్లగా, కానీ మనసు లేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఎందుకంటే ఎంతసేపు భజనలో ఉన్నాం కదా, ఎంతసేపు నామంలోనే ఉన్నాం కదా, మళ్ళీ ఇటు వచ్చేసరికి బెల్లం ఉంటుంది లేకపోతే ములక్కాడ అంటుంది, ఏదో అంటుంది. అందుకని ఇటువంటి మనసు మళ్ళా ఈ బయట ప్రపంచానికి వచ్చినప్పుడు ఎక్కడ మళ్ళా అది భంగపాటు చెందుతుందో అని గురుదేవులు ఏమి ఇచ్చారు మనకి? తమ బోధామృతాన్ని ప్రసాదించారు. అదే బోధామృతం ఒక గురుగీత అయింది, అదే బోధామృతం మనకి భగవద్గీత అయినది. మీరు ఏది తీసుకుంటే అది, అదే యోగ వాశిష్టమైనది. నువ్వు మనం ఎందులోకి వెళ్ళిన భగవత్ తత్వాన్ని, అదే రామాయణమైంది, అదే భాగవతమైంది. అందులోకి వెళ్ళినప్పుడు మనం దేన్ని తీసుకోవాలి? అందులో ఉన్న భగవత్ తత్వాన్ని మనం ఇముడ్చుకోవాలి. భగవత్ తత్వానికి పక్కన ఎవరుంటారు? భక్తులు ఉంటారు. మనం షార్ట్కట్గా మనం భగవంతుని పొందాలంటే గురుదేవులు మనకి ఏం చూపించారంటే ఒక భక్త విజయం చదువుకోండి. తోటి భక్తులు చేసినటువంటి సాధన గురించి మీరు మననం చేసుకోండి. దీన్ని కూడా మనకి చెప్పారు ఎలాగా సంపాదించే సంపాదనలో భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానమై ఉంది. కాబట్టి ఎవరైతే భక్తి జ్ఞానములు, జ్ఞానభక్తుడి దగ్గర ఎటువంటి ఉపాసన ఉంటుందో, అయ్యో నేను అటువంటి ఉపాసన చేయలేకపోతున్నాని తప్పకుండా నేను దాన్ని సాధించాలి అని పట్టుదలతో మనం భక్తి జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. వీటి బాధలో ధనము, ధాన్యము, భోగము, వీటి విషయంలో ఏం చెప్పారు మనకి అంటే, చెట్టు కిందో పుట్ట కిందో ఉన్నటువంటి వాడు కూడా బ్రతుకుతున్నాడుగా, వాడు బ్రతకుండా లేడు కదా, వాడు ఎంత ఉన్నా కూడా బ్రతుకుతున్నాడు కదా, కాబట్టి మనకింకా ఇంత ఇచ్చాడే, వాడి దగ్గర 5 రూపాయలున్నా 1 రూపాయి ఉన్నా బ్రతుకుతున్నాడే, మనకి 500 ఉంది, 5,000 ఉంది, 500,000 ఉంది మన దగ్గర, అమ్మో నా దగ్గర చాలా ఉంది. చిన్నపిల్లలు చూడండి, ఒక డిబ్బీలో డబ్బులు వేస్తారు, తండ్రి ఏం చేస్తా అంటే డబ్బులు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టకుండా ఇదిగో నీకు డిబ్బి ఇస్తున్నాను అని అది పదలు కొడితే కానీ డబ్బులు బయటికి రావు. ఆ డిబ్బి ఇస్తారు తల్లిదండ్రులు, మా చిన్నప్పుడు మాకు కూడా ఇచ్చారు అలా. ఇచ్చి ఏం చేస్తారంటే డబ్బులు మాత్రం చేతికి ఇస్తారు, ఇచ్చి ఏం చేస్తారంటే చూడు ఇది ఉంచుసో, ఇది ఎవరు తొందరగా నింపుతారో, ఇది తొందరగా నింపితే ఈ డబ్బులన్నీ నీవే అంటారు. అంటే వీళ్ళు ఇచ్చే ఈ రూపాయి కాయిన్లు, ఇప్పుడు మరి పైసలు అవి లెక్కలేవు కాబట్టి మనం ఆ కాయిన్లోకి వెళ్దాం, రూపాయి కాయిన్లు, 5 రూపాయి కాయిన్లు లేకపోతే ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, గబగబా అది నింపేమన్నారు కదా, అందుకని ఇచ్చింది వేరుగా ఖర్చు పెట్టకుండా అందులో తీసుకెళ్ళి అక్కడి తండ్రి ఎంత ఆనందపడిపోతాడో తెలుసా, తల్లి తండ్రి ఈ పిచ్చాడండి పాపం, రూపాయి ఇచ్చినా కూడా వెళ్ళి బయటికి వెళ్ళి జీడు కొనుక్కోడండి, ఇచ్చిన రూపాయి కూడా డిబ్బీలో వేస్తాడని మళ్ళీ ఇచ్చిన వాడే మెచ్చుకుంటాడు. పిచ్చివాడండి, 6 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా రాలేదంటుంటారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవి, ఎప్పుడైతే డిబ్బి బదల కొడతారో అబ్బో ఈ డబ్బులన్నీ నావే అంటుంటాడు. ఏది ఎన్ని లక్షలు ఇచ్చినా చాలటలేదనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే, కోట్లు ఇచ్చినా చాలటలేదు పెద్దవాళ్ళు అయితే, వీళ్ళు కొన్ని కాయిన్స్ తీసుకొని నాకు బోల్డని డబ్బులు అంటారు. ఇప్పుడు ఎవరు సంతోషి భగవంతుని దృష్టిలో? ఎవరు సంతోషి? ఉన్నదానితో తృప్తి పడేవాడు నిజమైనటువంటి సంతోషి. అలాగే మనం కూడా మన మనలో ఉన్నటువంటి భక్తి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి. కానీ ఏది ఎంత చేస్తున్నాము, ఎంత ఉన్నది అనేటువంటిది బాహ్యంగా లెక్కేసుకుని ఈ బాహ్య ప్రపంచము ఎప్పటికీ ఇది ఇక్కడ ఉండిపోయేదే. బాహ్యమైంది ఏది మనతో వచ్చేది కాదు. చెప్పుకోవడం చెప్తున్నాం కానీ ఎంతవరకు నిలబడుతున్నాము, ఆచరణ కావాలి అక్కడ. ఎందుకు ఇటువంటి ఇటువంటి సత్సంగాల్లో కూడా ఏమవుతుంది, బాడీ ఏది ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంటారు కొంతమంది. వచ్చినందుకు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఏమన్నాడు, మైండ్ ప్రజెంట్లో ఉండాలి, బాడీ ఆబ్సెంట్లో ఉండాలి. ఉన్నా కూడా ఒప్పుకుంటాడు. అంటే రేపు నుంచి రానంటారు అందరూ, అలా అనకండి, మీరు అందరూ ఉండబట్టే జరుగుతున్నాయి, లేకపోతే మేము ధ్యానాలు చేసేసుకోవచ్చు కదా. అందుకని మన పద్ధతులు ఏమి ఉండాలి, మైండు ప్రజెంట్లో ఉండాలి, బాడీ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ఎందుకని ఇంత ఆనందం వదులుకొని బయటికి వెళ్ళి ఏం పూసుకుంటాం అంటే, మీరు అనొచ్చు మీకు పెళ్ళా పెడాకులా, మీకు ఎవరున్నారు కనుక శుభ్రంగా ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, మాకు ఎన్ని ఉన్నాయి బయట, ఏంటి శివయ్య ఆ లెంపలు వాయించుకున్నావు, ఇంకా లాగుతూనే ఉంది కదా నీకు, ఏంటో కదా అది లాగుతోందా, నువ్వు వెళ్ళిపోతున్నావా, ఇది ఎన్నోసార్లు అయిపోయావు నిన్ను, మరి నువ్వు కావాలి బాబు దగ్గర, లేకపోతే ఎట్లా కుదురుతుంది, మనందరం ఉండి సేవలు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా, ఇంకా అది కూడా ఉంది, ఏది పిల్లలు వచ్చి మళ్ళా వాళ్ళు మళ్ళీ తండ్రి అంత అయ్యారు. పిల్లలు ఇక్కడ ఉన్నారా, ఒరే మీ నాన్నగారు ఇలాంటప్పటికి అసలు ఎలా ఉండేవారో తెలుసా, చెప్తున్నారా మీతో బాబుజీ దగ్గర ఎలా ఉండేవారో, ఇప్పుడు ఆ భీమవరం మాట వచ్చిందిరా మాకు దూరానికి, లేకపోతే శుభ్రంగా ఉండేవాడేమో ఇక్కడ ఒక విధంగా. అంటే మనం ఉంటే ఇక్కడ మనం బాబుకేం ఒరిగేది లేదు, కానీ మన ఇల్లు బంగారం అవుతుంది. ఏ ఇల్లు బంగారం, ఇప్పుడుండి లాకర్లో దాచుకునే బంగారం కాదు, మన జీవితం బంగారం అవుతుంది. ఇప్పుడు చూడండి మహాత్ములందరూ వాళ్ళందరూ మరి ఎట్లా, నారాయణ ప్రసాద్ వారు మేము అనుకుంటున్నాం ఈ కరోనా రాకముందు బాబుజీ ఎవరే మీరు భరించలేరు నాయన, మీరు వచ్చేయండి నా దగ్గరికని తీసుకెళ్ళిపోయినట్టున్నారు, లేకపోతే ఈ పాటికి మా నారాయణ ప్రసాద్ వారు ఉంటే నాకు తిప్పలు ఉండేది ఆయన ఒకసారి ఊహించుకుంటున్నాను నేను. ఏమమ్మా ఏంటి కరోనా ఏంటి అసలు చెప్పు బాబుకి, బాబు చెప్పు ఏంటి అసలు, ఇలాంటి వాటితో ఏం భరిస్తాము, ఇంత భయాలతోనూ బయటికి రావద్దు ఇంట్లోనే ఉండాలి ఇవన్నీ చెప్తే ఎలాగమ్మా అసలు అని ఎన్నిసార్లు ఆయన యుద్ధానికి వచ్చేవాడు పాపం అస్సలు దాచుకునేవాడు కాదు, ఎంతమంది ఉన్నా ఏమైనా ఓపెన్ హార్ట్ బద్దలు కొట్టేవాడు అక్కడ. చక్కగా వెళ్ళిపోయాడు ఆయన కూడా, ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోయారు. మాట్లాడితే ఆయనకి ఏడుపు వచ్చేది, ఏది చచ్చిపోవడం అంటే, ఏదైనా మరణము చావు అంటే ఓ బడబడబడబడి ఏడ్చేసేవాడు ఒకప్పుడు, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. అలాంటి రాను రాను గురు మహారాజు ఏం తగిలించారు, ఈ దివ్య స్మృతులు పారాయణ. దివ్య స్మృతులు మన దగ్గర చదివింది దానికంటే ఆయన ఆచరించింది ఎక్కువ. ఆయనకి ఎంత వీడే తర్వాత అసలు ఈయనేనా అనిపించింది, అసలు చావంటేనే భయం లేదు ఆయనకి. ప్రప్రథమంలో ఆయనకి ఎక్కడో జాతకాలు చూపించుకుని ఆ ఇద్దరి దగ్గర చూపించుకున్నాడు పైపెచ్చు, ఒకళ్ళు కొంత సమయంలో ఒకళ్ళు కొంత సమయంలో నువ్వు చస్తావని చెబితే ఒక ముందు చచ్చిపోతాడన్న ముందు తీసుకొచ్చాడు జ్యోతిష్యం, తీసుకొచ్చి నేను చచ్చిపోతానంటాను ఏడ్చేవాడు. ఏమండి ముందరికి మీ కాగితాలేక మిమ్మల్ని చంపుతున్నాయి, ఆ కాగితాలు నాకు ఇచ్చేయండి మీరేం చనిపోరని చెప్పారు, ఆ కాగితాలు నేను బాబు దగ్గర పెట్టుకున్నాను, బతికేశాడు. బతికేసి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇంకో జ్యోతిష్కుడు ఇలా చెప్పాడండి అన్న, వీళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి మీకు, మళ్ళీ ఆ కాగితాలు ఇమ్మన్న, మళ్ళీ బతికేశాడు కొన్ని సంవత్సరాలు. మళ్ళీ ఎప్పుడూ ఏం లేదు ఆయనకి, అసలు భయం పోయింది, చావంటే భయం పోయింది, పోయిపోయి ఇక అసలు ధ్యానం అంటే కూడా ఆయనకి చాలా వణుకొచ్చేది. నేను చెప్పాను కదా ప్రప్రథమంలో, ధ్యానం అంటే గడగడ వణికిపోయేవాడు. ధ్యాన సప్తాహం అంటే ఆయనకి చాలా భయం వచ్చేసేది. ఇన్ని గంటలు కూర్చుంటూ ఏంటమ్మా, అసలు అన్ని గంటలు ఎలా కూర్చుంటారు అని మా నారాయణ ప్రసాద్ వారు అంట. సరే మా గురు సోదరులు విజయేశ్వరానంద ఏమంటుండేవారంటే, అమ్మా ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడే కూర్చుని నేను అలా ఆలోచించవచ్చు కదా. అసలు మరి అదే కదండి ధ్యానం అంటే. బాబు తత్వం గురించి ఆలో బాబు చెప్పారు స్వయంగా వారికి. బాబు నా మనసు నిలబట్టం లేదు అని బాబు దగ్గర చెప్పుకున్నారు ఆయన విజయేశ్వరానంద వారు. చెబితే బాబు ఏమన్నారు, నువ్వు రాస్తున్నావు కదా ఉపన్యాసాలు రాస్తుంటే నీ మనసు ఎక్కడుంది అని అడిగారు. అంటే ఉపన్యాసాలు రాస్తున్నంతసేపు మీరు చెప్తున్నట్టు నేను రాస్తున్నట్టే ఉందండి. అంటే మనసు నిలిచిందిగా నీకు, కాబట్టి మనసు నిలిస్తే ధ్యానం అది. అదే చెయ్యి, అందరికీ ఒకేలాగా వస్తుందా ఏంటి అది, నువ్వు అలా చెయ్యి, నీకు అది తృప్తినిస్తే అదే చెయ్యి అన్నారు. కాబట్టి అదే ధ్యానం. ఎంతసేపు అని రాస్తాం మనం పుస్తకం, మెల్లగా మెల్లగా రాయిగా రాయిగా పోతన మహాత్ముడు కూడా ఏం చేశాడు, ఒక పాయింట్ రానప్పుడు బుక్ కింద పెట్టాల్సిందే, బాబుని తలుచుకోవాల్సిందే, అది ధ్యానం. అందుకని ఆయన ధ్యానానికి వచ్చి అటుపక్క కూర్చునేవారు. బాగా గుర్తు నాకు విజయేశ్వరానంద వారు. సరే మా పరాశర ప్రసాద్ వారు అయితే, ఎందుకంటే ఈ విజయేశ్వరానంద వారికి వాళ్ళకి గుళ్ళు ఉన్నాయి కొంచెం, ఈయన పరాశర ప్రసాద్ వారికి ఇక్కడే 3:30కి వచ్చేవాడు ఆయన టెన్షన్గా టైంకి. ధ్యానం హాయిగా ఏ రోజు ఆబ్సెంట్ లేదు ఆయన. మనం మనందరము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవే నేర్చుకోవాలి. మనం కూడా అలా చేస్తున్నామా లేదా, మనం కూడా ఎంతవరకు, ఎందుకంటే తొయ్యాలి భగవంతుడి ముందుకి మన మనస్సుని తొయ్యాలి. ఎందుకంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మనని మనమే చూసుకుందాం, రెండు మనసులు ఉన్నాయి మనకి, ప్రపంచం వైపు ఎక్కువ ఉన్నదా పరమాత్మ వైపు ఎక్కువ ఉన్నదా. మన మనస్సుని మనమే చూసుకుందాం, చూసుకుంటే టాలీ అవుతుంది. అక్కడ ప్రపంచం వైపుకి వెళ్తున్నావు నువ్వు, పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అనుకుంటున్నావు. పరమాత్మ అనుభూతి పొందాలి అనుకున్నప్పుడు మనస్సుని ప్రపంచం వైపు వెళితే నీకు కుదరదే, నువ్వు పరమాత్మ వైపుకు తిప్పుకోవాల్సింది. అంటే తిప్పుకోవాలంటే మనిషి వచ్చి ఉండడమనే కాదు, అక్కడ గృహస్థులై ఉన్నటువంటి వారికి మనుషులు గబగబా వచ్చి ఇక్కడే ఎలా ఉండిపోగలుగుతారు. మధ్యలో వచ్చి బాబు చెప్పినట్టుగా ఛార్జ్ చేసుకెళ్ళ, బ్యాటరీ ఛార్జ్ చేసుకెళ్ళటమే. కానీ అక్కడున్నా కూడా భగవంతుడు నీ వెంట నీ తోడు లేకపోతే ఆయన సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు. అంటే ఎవరికీ లోటు చేయకుండా అందరికీ సమదర్శనంగా ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా కూర్చోండి. మీరు ఇంకా తొందరగా పంపించేయి, నువ్వు చెప్పు నాన్నగారు ఇంక మీరు వెళ్ళండి. అసలు అయినా నువ్వు మెతక అనుకుంటా, నిన్ను ఇక తీసుకోను, మీ తమ్ముళ్ళు ఇద్దరిని తీసుకుంటా ఉండు, నువ్వు కూర్చో, నువ్వు లాభం లేదు, మీ తమ్ముళ్ళు ఇద్దరిని తీసుకుంటా, అప్పుడు ఎలా వస్తాడో రాడు చూస్తాను నేను. గురుదేవుల అనుగ్రహం ప్రతి భక్తుల్లో కూడా, ఎందుకంటే కావాలని ఇది ఇంత గొప్పదని తెలిసి కూడా. ఇంకోటి స్వామి అంటూ ఉండేవారు, ఎంత సంస్కారం ఉండాలి ఆశ్రమంలో వచ్చి ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదంటుండేవారు. ప్రపంచంలో ఒకటి అని ఆశ్రమం అన్నప్పటికీ రావాలంటే గబగబ రాగలరా ఉండగలరా, అది కూడా చాలా వాళ్ళకి సంస్కారం అంత ఇది కలిసి రావాలి అని. భగవంతుడు తెచ్చుకుంటాడు తప్పకుండా, ఎప్పుడెప్పుడు ఎవరిని ఏ విధంగా రక్షించుకోవాలో అనేటువంటి. అందుకని ఆ పరమాత్మ ఎలా ఉన్నది అది. ఎందుకంటే చిన్నప్పుడు అందరికీ భగవంతుడు దండం పెట్టమంటే దండం పెట్టేవాళ్ళం, పూజ చేయమంటే పూ వేసేవాళ్ళం, గుడికి వెళ్ళి దండం పెట్టమంటే పెట్టేవాళ్ళం. పైపెచ్చు గోదావరి నది వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడి గుడి ముందు కూర్చున్నటువంటి వాళ్ళు యాచకులకి ఏమన్నా వెయ్యాలన్నా పెద్దవాళ్ళు మన చేతికి ఏది నాణ్యాలు ఇస్తే అది సరదాగా వేస్తుండేవాళ్ళం. అవి నేర్చుకున్నామే తప్ప అసలు వీటన్నిటి అన్నిటికీ మూలమైనది పరమాత్మ ఒక్కటే, నువ్వు అనేది వేరు కాదన్నది అంత చిన్నతనం అవ్వండి, లేకపోతే మనకి అంత పట్టుకోవటం ఆ వయసుల్లో రాలా. కానీ రాను వినగా ఉన్న తత్వం ఏదో, ఎందుకంటే క్వాలిఫై అయిన తర్వాతే విద్య యొక్క గొప్ప తెలుస్తుంది. కానీ చిన్నగా ఉన్నప్పటికీ అక్షరాలు దిద్దమంటే వాళ్ళకి ఆట వస్తువుల మీద ఉన్నంత సరదా చదువుకి కూర్చోబెట్టి రాయిస్తుంటే చేయగలుగుతారా? వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అంటే వాళ్ళు గొప్ప సంస్కారం కలిగి ఉన్నవాళ్ళు అని. అలాగే మనం కూడా అది బాహ్యమైనటువంటి విద్యకి బాహ్యమైనటువంటి వాటికి అలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత మన జీవిత పరమార్థాన్ని మనం గుర్తించాలి అనుకున్నప్పుడు ఈ నిజాస్థి పంజర దేహాన్నే మనం మోసుకోలేకపోతున్నామే. ఇంకా మనం ఏం చేయగలమండి ప్రపంచంలో? అందుకని ఈ ఈ జీవితానికి ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు వాడే అన్నిటినీ కూడా మనకు చూపించి ఇంత సృష్టి బతికింపచేసేటువంటి వాడు కూడా వాడే. కాబట్టి ఉన్నది ఒక్కటే ఒక తత్వం అనేటువంటిది ఏకం సద్ బహుధా విప్రాభవ బహుధా వదంతి అన్నట్టుగా. అందుకని ఏకం సత్ ఒకటే సద్విషయం అనేటువంటిది. కానీ పండితులైనటువంటి వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడుతున్నట్టే భగవంతుడు కూడా మనకి సృష్టిని అందించి ఇంత సృష్టి చేసి ఈ సృష్టిలో మనం బ్రతకడానికి వదిలిపెడితే మనం అసలు వాడిని మర్చిపోయి వీటన్నిటిలో పడిపోతున్నాం. అందుకని ఎప్పటికైనా మనం గుర్తించాల్సిందే, మన గమ్యస్థానం చేరాల్సిందే. అటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు చక్కగా మనం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఎందుకంటే మా దాసు టైం నేను ఇవ్వలేదు, పర్వాలేదు. నువ్వు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు గంట నీకు అది, నువ్వు రా, నువ్వు దండం పెట్టు. అందుకని అట్లా ఏది మన జీవిత పరమార్థాన్ని గుర్తించడం కోసం ఒక రామాయణం వినండి, ఒక భాగవతం వినండి. ఇప్పుడు మన గురు చరిత్ర వింటున్నాం మనం. వింటూ ఉంటే అందులో ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలా వెళ్ళినప్పుడు మనం అక్కడ కూడా ఏం చేస్తున్నాం తెలుసా? నేను నాది మర్చిపోకుండా నా పేరు వస్తుందా అని చూసుకుంటున్నాం. అక్కడ నేను ఎక్కడున్నానా అని చూసుకుంటున్నాను. అంటే అందరూ ఉండకపోవచ్చు, మేము కొంతమంది మధ్య మధ్యలో ఉన్నాం కదా అక్కడ. అంటే ఎందుకని అక్కడ ఆ నేను పోక, నేను నేను పోక. ఎందుకంటే అసలు నేను ఎక్కడ లేను, నా దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అది దేవుడు ఎక్కడుంటే అక్కడ మనం ఉన్నవా ఏంటి, దానికి భిన్నం కాదు కదా. అప్పుడు అనుభూతి కూడా దానితో పాటుగా ఉంటుంది. అటువంటి సద్విషయాన్ని మనకి గుర్తింప చేయటం కోసమే మహాత్ములు అవతరించారు, వారి అవతరణ అందుకోసం జరిగింది. కాబట్టి మనం కూడా ఆ వారు ప్రసాదించినటువంటి ఈ పుణ్యదేహాన్ని, మనకు ఇచ్చినటువంటి ఈ పుణ్య జీవితాలని భగవంతుడికి అర్పించి భగవంతుడే ఉన్నాడు అనేటువంటి నిజ సత్యాన్ని మనం గుర్తించి అటువంటి భగవంతుని గురు భగవాన్ని కృపకు పాత్రులమవుదాం గాక. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుర ఆరోగ్యైశ్వర్యములను, ఉత్తర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరి వాసుదేవా హరి, వాసుదేవా హరి, వాసుదేవా. అయిపోయిన తర్వాత చెప్పు, పురాణం అయిపోగానే గంట వరద అయిపోగానే చెప్పు. నువ్వు చరిత్ర నువ్వే చెప్తా అన్నావు. అదా అదే వాసుదేవ. మనందరికీ కూడా మన మా గురు సోదరులు రమణ ప్రసాద్ వారు చాలా అందరి దగ్గర ఉన్నటువంటి బాబుజీ అనుభవాల్ని వారు సేకరిస్తున్నారు. ఎవరైతే మన గురువుల యొక్క అనుభవాల్ని మనం పొందుతున్నామో, మనకు అందిస్తున్నారో, అటువంటి గురుదేవులు ఇచ్చినటువంటి అనుభూతుల్ని మీరు వ్రాసిచ్చినా సరే, లేకపోతే వారి దగ్గరికి వెళితే చెప్పితే రాయలేనటువంటి వారికి వారు తీసుకుంటారట. మీరు చెప్తే వారు రాసుకుంటారు. రాసుకుని కాకపోతే ఎడిటర్ అన్నారు దేనికైనా. అంటే ఎవరైతే పుస్తకం వేస్తారో అందులో కొన్ని ఒక 14 చోట్ల వచ్చి రావచ్చు, లేకపోతే మనం మన మాటల్లో ఏదో రకరకాల మాటలు మాట్లాడవచ్చు. అందుకని వాటిని కొంచెం దాన్ని సరి అయినటువంటి స్థితిలో పెట్టడాన్ని ఎడిటింగ్ అంటారు. ఆ ఎడిట్ చేయడంలో నేను 4 పేజీలు రాసిస్తే వారు అర పేజీయే వేశారండి అని అనుకోవచ్చు, ఎసెన్స్ వస్తుంది అందులోకి. అందుకని మరో విధంగా భావించకుండా అందరిలోనూ ఉన్నటువంటి వారి మీ గురువుల యొక్క అనుభవాల్ని, గురుదేవులతో ఉన్నటువంటి అనుభవాల్ని, బాబుజీతో ఉన్నటువంటి అనుభవాల్ని చక్కగా వెళ్ళి మీరు రాసిచ్చినా సరే, లేకపోతే ఇప్పుడు కాకపోయినా మీరు ఇంటికి వెళ్ళైనా పోస్టులో పంపించవచ్చు. లేకపోతే ఇప్పుడు అందరికీ ఈమెయిల్ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ సెండ్ చేస్తే ఇక్కడికి వచ్చి ఊడిపడుతుంది. అలాగైనా వారి తీసుకోండి, వారి ఈమెయిల్ అడ్రస్ తీసుకోండి, మీరందరూ కూడా ఇస్తే వారు. కాకపోతే ఎడిటింగ్ మాత్రం స్వతంత్రం వారి చేతిలో ఉంటుంది, మీరు మాత్రం తర్వాత మీరేమనుకోవద్దు. అందుకని దానిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి దాన్ని దానిలో ఇమిడ్చి ఇంకా కొంత బాబు చెప్పినటువంటి విషయాలు గుర్తుకొస్తే కూడా అందులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకు కావలసింది గురుదేవుల్ని, బాబు మహారాజుని ఒక భగవత్ తత్వాన్ని మనం ఎటు వెళ్తున్నా మనం స్మరించుకోవటం కావాలి, వినడం కావాలి, అనడం కావాలి. కాబట్టి అటువంటి విషయాన్ని మనకు అందిస్తున్నారు. మన విజయేశ్వరానంద అలా ఎంతో సేకరించి మనకి ఇచ్చినటువంటి మధురానుభూతిని మనం ఇప్పుడు పొందగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, అనుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగానే గోరమణన్నయ్య వీరు చక్కటి అటువంటి అవకాశాన్ని తీసుకున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ఆ సేవలో పాల్గొంటారని అనుకుంటున్నాం. జై గురుదేవ్. భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క లీల అనంతం, ఇంత అని చెప్పుకోవడానికి అనుకోవడానికి వీలు లేనటువంటిది. కానీ మనకున్న తెలివి చాలా చిన్నది. మనం దీనికి ఒక గంట వినడానికి ఒక 4 గంటలు మనం సత్సంగం అనుకుంటేనే కాస్త నడుము ఇటు తిప్పుతున్నాను, అటు తిప్పుతున్నాను, కాస్త కాలు ముందుకు వెనక్కి వేస్తున్నాను, కింద కూర్చున్న వాళ్ళు పాపం మఠం వేసుకుని కూర్చున్న వాళ్ళు. అంటే మన కోసం ఆ భగవంతుడు కూడా అనంతమై ఉన్నటువంటి వాడు ఒక రూపాన్ని ధరించి మనకు ఒదిగి, మనకి ఒదిగి, మనకి అంటే మనతో పాటు, మనతో పాటుగా మన తోడునీడే ఉన్నటువంటి ప్రభు యొక్క తత్వము అనంతం. అందుకని అది చాలా కొంచెం మాత్రమే మనం విచారణ చేసుకోవడం జరిగింది మనకున్నటువంటి లీలావైభవంలో. ఇలాంటిది మరి 2 భాగాలు అందరికీ తెలుసున్నటువంటిదే. పారాయణ పెట్టుకుంటే చదువుకుంటే గబగబా వెళ్ళిపోతుంది, కానీ ఇంత పట్టుకోగలుగుతున్నామా? కానీ వారు చెబుతూ ఉంటే అవును కదా, అవును కదా, ఇది కూడా ఉందా అందులో, మధ్య మధ్యలో ఇంకా కొన్ని ఇవి కూడా అందులో ఉన్నాయా, చదువుకు వెళ్ళిపోతున్నాం కానీ అందులో. అందుకున్నటువంటి విషయాన్ని గురుదేవులు నిజంగా, మా దాసు కూడా ఇంప్రూవ్ అయ్యాడు నిరుడు కంటే, ఈ సంవత్సరం ఇంకా చక్కగా ముందుకి ఇంకా విస్తరించి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేసి చెప్తున్నాడు. అసలు తత్వం మా స్వామీజీ మహారాజులు అంటున్నారు, దండి సోమలారును విద్యాస్వరూపాన్ని స్వామి, పూర్వం కంటే ఖాళీ గార్డెన్స్కి వచ్చిన తర్వాత బాగా ఇంకా లోతులోతుకి వెళ్తున్నాడమ్మా దాసు, చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఆశీస్సులు చాలు మన పిల్లవాడికి, అంతే పెద్దల ఆశీస్సులు, మహాత్ముల ఆశీస్సులు. అందుకని మనం ఇందులో కానీ మన గురుదేవులు మన ఆధ్యాత్మిక తత్వంలో, మన ఆచరణలో, విహారంలో కూడా మనందరం కూడా అటువంటి ఆత్మతత్వ స్వరూపులే ప్రకాశించాలనేది వారి తపన. అలాగే ఇవాళ మనకి ఉన్నటువంటి మహారాధనలో మరి మా గురు సోదరులు, మరి మన నారాయణ ప్రసాద్ వారు, అలాగే మా పరాశర ప్రసాద్ వారు, అలాగే నా మాతృమూర్తి, అలాగే మన రామంగారు, ఆయన కూడా ఎన్నో ఏ సేవ చేయకుండా ఎవరు లేరండో ఆశ్రమానికి వచ్చిన తర్వాత. ఆయన కూడా మధురై బ్యాంకులో పనిచేసేవారు, కనిపించని సేవ చేసేవాడు. నేను ఒకసారి ఇట్లనే అదే రోజు గుడికెళ్తూ నవగ్రహాలకు సాధారణంగా ఎవరు దండలేరండోయ్, నవగ్రహాలు అంటే అసలు ప్రదక్షిణ చేయడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు చాలా. ఇక భయపడి సరే గ్రహాల దోషాలు ఉన్నాయి అంటే తప్పకుండా అభిషేకం చేస్తారు అక్కడ వెళ్ళి, మళ్ళీ చేస్తే స్నానం చేసి బట్టలు కూడా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు, తడిపి బట్టలు, ఆ బట్టలు మళ్ళీ వదిలిపెట్టేస్తారు అక్కడ. అంటే అంత మరి ఏదో మనకున్నది అలా వదిలించుకుందామని. అందుకని మనసులో వాడిని పట్టుకుంటే అవి వదలకేం చేస్తాయి. గ్రహాల్లో కూడా గురుగ్రహం అనుగ్రహం ఉంటే గురుగ్రహం తోడైతే తత్మ గ్రహాలు ఏం చేయో. అలాంటిది సర్వసముద్రులైన గురువుల్ని ఆశ్రయిస్తే ఈ గ్రహాలు ఏం చేస్తాయి. అలాంటిది నేను రాము అని అని తర్వాత తెలిసింది పేరని, ఎప్పుడు మధురై బ్యాంకే అనేదాన్ని. అలాగే మధురంగానే ఉండేవాడు పాపం. మన ఎవరంటే ఆయన మనకి ఈరోజు మా విజయేశ్వరానంద వారి 2వ అల్లుడు, 2వ కుమార్తె యొక్క భర్త. చాలా ఎక్కడున్నానో లేనో అన్నట్టుగా ఉండేవాడు, ఆహార విహారాలు కూడా అంత సాత్వికంగా ఉండేవి పాపం. ఇంతకీ ఆయన ఎక్కడేసేవాడు దండ వెళ్ళి ఆ నవగ్రహాల్లో సూర్యుడికి శనిగ్రహానికి వేస్తుండేవాడు అక్కడ వెళ్ళి, తప్పకుండా అక్కడ దండ కనిపిస్తుండేది. ఎవరేసారు ఈ దండబ్బా అంటే రామంగారు వేశారండి, సుశీలక్కడ ఆయన వేశాడండి అంటుండే. అలాగా ఆయన కూడా ఏదో వ్యాధి చాలా కొద్దిగా సంక్రమించింది కానీ ఎక్కువ కాలం ఉన్నట్టుగా కూడా కనిపించలేదు. అనుకోకుండా భగవంతుడు ఇక ఆయన చేసుకున్న పుణ్యమేమో మరి తెలీదు. కర్మతీరి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. వీరందరూ కూడా అలాగే నా మాతృ మా స్థానం కూడా జన్మనిచ్చినటువంటి అమ్మగారు అమ్మ కూడా స్వామివారిలో లయించిపోయినటువంటి సందర్భంగా ఇంకా మీది భద్రీ క్షేత్రం మనకి కాబట్టి మనం చేయగలమో లేమో ఎంతవరకు చేసుకుంటామో ఇంకా ఎంతసేపని లాక్కొస్తాం. ఇది కూడా గురుదేవుల సన్నిధిలో కొంతమంది ఎవరన్నా వెళ్ళిపోతే పెద్దలు వెళ్ళిపోతే ప్రతి సంవత్సరం ఆ పూజ చేయించేవారు. బాబు దగ్గర కొంతమంది ధైర్యం చేసి వాళ్ళ అదృష్టం పూజ చేసుకునేవారు గురు సన్నిధిలో. మా అది అత్తగారితో లేదా మా మామగారితో లేదా మా తండ్రి గారితో ఏదో అని పూజలు చేసుకుంటారు. మేము అప్పటి నుంచి పూజలు చేయించేవాళ్ళం కదా, వినండి మీరు కూడా, పూజలు చేయించేవాళ్ళం కదా. పూజలు చేయించడంలో వాళ్ళని ఎన్ని సంవత్సరాలైనా పితు పితామహస్య ప్రపితామహస్య జన్మ జన్మాంతర లయ సిద్ధ్యార్థం అని చెప్తూ ఉండేవాళ్ళం. చెప్తూ ఉంటే ఒకసారి బావి నడటం సంభవించి స్వామివారిని, స్వామి ఎన్నేళ్ళు వెళ్ళినా ఆ పూజలో ఇంకా కలుపుకో 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 అంటూనే ఉంటే వాళ్ళు ఎప్పుడు కలుపుకుంటారు ఇంతకీ అని, అదే ఎప్పుడన్నా అడుగుతావా లేదా అని నేను చూస్తున్నాను అన్నారు బాబుజీ వారు. నువ్వు అదే ప్రశ్న, నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నేను చూస్తున్నాను. అదే ఎంతవరకునే వాళ్ళని అలాగ పీకెళ్తావు లాక్కెళ్తావు, వాళ్ళు నువ్వు ఎప్పుడన్నావో అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంక అక్కడ ఉన్నారేంటి, వాళ్ళు వాళ్ళ తదిలయం ఎప్పుడే అయిపోయారు, కానీ ఏంటంటే వారిని పురస్కరించుని వారి స్మృతిగా చేసుకుంటున్నారు అని నువ్వు చెప్పాలి సంకల్పం. ఏ సంకల్పం చెప్పాలి? వారి స్మృతి. అందుకనే మొన్న కూడా అందించాం పూజలో మీ మీ పెద్దలను తలుచుకోండి, మర్చిపోమని చెప్పలా, వాళ్ళు వెళ్ళిపోయారు మనం ఇక దులపరించేసుకుందాం, ఇదేమన్నా జుట్ట ఊడిపోతే ఎక్కడన్నా పడేసి రావడానికి, అసలు ఇంత ఈ జీవితానికి ఇవ్వడానికి మూలం వాళ్లే కదా, వాళ్ళ నుంచి పరంపరలో వస్తున్నాం మనం, ఈ అస్థిపంచర దేహానికి కారణం వాళ్ళు. దీన్ని కూడా గురుదేవులు చెప్తుండేవారు. మా నాన్నగారిని స్వామివారు ఆవిష్కరించుకున్నారు, పైన ఫోటో ఉంటుంది స్వామివారు మ్యూజియంలో అక్కడ పెట్టుకున్నారు. స్వామి పెట్టుకుంటే మామూలుగా అందరి మాదిరిగా ఉంటూ ఉండేదాన్ని, పెద్ద నాకు ఎప్పుడు అనిపించేది కాదు, అంటే నాన్న అంటే ఉండింది, ఎందుకంటే వారు చెప్పబట్టే కదా కొంచెం దైవత్వం అనేది అబ్బింది మనకి. అంటే గురుదేవులు సడన్గా ఆగి, మీ నాన్న ఫోటోకి ఎప్పుడైనా దండేస్తావా అని అడిగారు. ఎప్పుడైనా వేస్తే మనం ఎప్పుడే వేసేదాన్ని కదా అప్పుడు. అంటే అదేంటి పైగా వేదాంతం, మనం విని విన్నదంతా అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తా ఉన్నట్టుగా, విని విన్నది దాని మీద ఏముందండి నాన్న కనీసారి అంతే కదా, నా భారం అంతా మీరు కదా మోస్తున్నది ఇప్పుడు, కాబట్టి మీరు అందరికీ మీ మీ దయ ఇంకా ఏంటి అని ఎంత కోపడ్డారంటే ఒక్కసారి చాలా కోపడ్డారు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు, ఈరోజు నువ్వు ఉన్నావు అంటే నీకు ఈ దీనికి ఈ ఈ దేహానికి కారణం ఎవరు, అసలు ఈ జీవితానికి కారణం ఎవరు, మీ నాన్న తండ్రి గారిని అంత మాట అంటావా, ఒక ఏకాదశో లేకపోతే ఒక పౌర్ణమో చూసి దండవేయటం తెలియదు నీకు, తండ్రి గారిని నువ్వు గౌరవించవు, ఆ తండ్రి ఉండబట్టే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు. అంటే దాంట్లో ద్వంద్వార్థం కూడా ఉంది, అంటే డబల్ అర్థం, ఎలా ఈ జీవితం ఇవ్వడమే కాదు స్వామివారి సన్నిధిలో నిలబడడానికి కారణం కూడా ఆ తండ్రే కదా. అంటే ఇలాగా తల్లిదండ్రుల యందు గౌరవ భావనని కూడా మనకి సరైన మార్గంలో నేర్పించేటువంటి వారు ఎవరంటే ఇది నేర్పిస్తారు, ఇది నేర్పించడాన్ని కాదు, అది గురువులంటే. నువ్వు అన్నీ వదిలిపెట్టి వస్తే కానీ నేను నీకు ఉపదేశం ఏమనంటే మరి ప్రపంచం ఏమవుతుంది, ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది. గురుదేవులు అలా చెప్పేవారు కాదు. ఒక స్త్రీ ఉందంటే పతి ధర్మాన్ని బోధించేవారు, ఒక పురుషుడున్నాడు అంటే పత్ని ధర్మాన్ని బోధించేవారు. నువ్వు అలా కాదు చూసుకోవాలి, నీ ధర్మపత్ని ఎలా చూసుకోవాలి, నీ భర్తను ఎలా చూసుకోవాలి, నీ పిల్లలు ఉన్నారంటే పిల్లలకి ఎటువంటి బుద్ధిని నేర్పించాలి, వాళ్ళకి వాళ్ళని సంస్కరించాలి. నువ్వు తిండి మానేసి తిండి పెట్టడం కాదు, అంతవరకే కాదు పిల్లలకి అన్నది, తిండి కోసం కాదు వాళ్ళకు ఉన్నది, వాళ్ళ సంస్కారాన్ని పెంచాలి నువ్వు, వాళ్ళకి మంచి మంచి బుద్ధులు నేర్పించాలి. అంతేగాని నువ్వు కాళ్ళు చాపేసి టీవీ చూస్తూ వాళ్ళకి మంచి బుద్ధులు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకి సీరియల్ లేపుతుంది. రేపు నువ్వు సీరియల్ చూస్తావు, నీ పిల్లలు కూడా రేపటి నుంచి టీవీ దగ్గరే కూర్చుంటారు. అందుకని అది కాదు నేర్పించేది, అవన్నీ కూడా డూప్లికేట్, అవి సత్యం కాదు. సత్యం ఏంటంటే మహాత్ముల చరిత్రలు, భగవంతుడి యొక్క చరిత్ర, భగవద్ రామాయణాలు, ఇటువంటి గురుదేవుల యొక్క లీలలు మనం మాటికి మనం పిల్లల దగ్గర మనం అవే చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మెల్లమెల్లగా ఆ తత్వం అబ్బుతుంది, వాళ్ళు రేపు భవిష్యత్తులో ఇంకా పెద్దగా చక్కగా ప్రకాశిస్తారు. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఎవరి పిల్లలు అని మాట్లాడతారు, పల్లనా వారి పిల్లలు అని మాట్లాడతారు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ పిల్లల గొడవ నేను భరించలేకండి, ఒక ఫోన్ కొని ఒక సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇస్తే చాలండి అంతే. అంటే వదిలించుకోవడం కోసమా పిల్లల్ని కన్నది? అలా ఎప్పుడు భావించొద్దు. మన ఎందుకంటే మనం వాళ్ళకి సరైన మార్గాన్ని మనం చూపిస్తే రేపు వాళ్ళు మనల్ని చూడాలి, లేదు వాళ్ళు మంచి మార్గంలో నడవాలి. కాబట్టి ఇది ఏదో మనకి జరుగుతున్న ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోకడ్ని బట్టి ఎవరి పిల్లలు ఎవరిని చూస్తున్నారు లేండి, అందరికీ ఆశ్రితాశ్రయమే కదా, శరణం అవుతుంది ఆఖరికి, అండ్ వృద్ధాశ్రమాలే కదా అని పక్కన పెట్టొద్దు. మనమే పాఠం నేర్పించొద్దు. ఎవరి తల్లిదండ్రుల్ని, ఎవరి పెద్దల్ని, ఎవరి అత్తమామల్ని వారు సరైన సేవ చేస్తేనే నిజమైనటువంటి భగవంతుడి దర్శనం అవుతుంది. లేకపోతే భగవంతుడు అక్కడ తేలిగ్గా ఏం కూర్చుని ఆలాటం లేదు. అందరిలో ఉన్నవాడే, మనకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు ఇటువంటివన్నీ కూడా నేర్పించినటువంటి తండ్రి మనకి, ఎవరు గురువులు అనేటువంటి వారు. కాబట్టి అందుకనే ఏదైనా చేయగలమేమో కానీ గురువులు చెప్పిన దానికి మనం ఏ విధంగా కూడా మనం ఆచరించడమే తప్ప అక్కడ రుణం అనే పెద్ద మాట మాట్లాడడానికి లేదు. అక్కడ అటువంటి వారు గురుదేవులు అంటే మనలో ఒక సంస్కరణి, మన జీవితాన్ని సంస్కరించి పెట్టినటువంటి వారు అటువంటి గురుదేవులు. వారందరూ కూడా ఇక ఎందుకంటే మహారాధనలో పెట్టుకొని మర్చిపోమ్మని కాదు, వారిని గుర్తులో పెట్టుకోవాలి. ఆ రాజారాం గారు కూడా అందులో పై ఫోటోల్లో డబల్ పెట్టాం మేము. పాపం నారాయణరావు గారు చిన్నైపోయారు అక్కడ, అందరూ కనిపించడం మా ఇంట్లో ఉన్న ఫోటో తీసుకొచ్చి. అందుకని ఆయన మహాభక్తుడండి, ఆ నారాయణరావు గారికి మేనమామ, మీ అందరూ చూసే ఉంటారు. ఆశ్రమానికి వచ్చేవాడు, వచ్చిన కొద్ది కాలంలోనూ ఆయన మన ఆశ్రమానికి కూడా డొనేషన్ కూడా అట్లాగే పంపిస్తుండేవాడు ఎప్పటికప్పుడు. ఇది ఆయన చేయగలిగినంత. ఆయన భార్య వాళ్ళకి ఇటు పక్క ఈ మార్గంలో అలవాటు లేదు, కాకపోతే అమ్మ ఎక్కడికి వెళ్ళినా కలిసిపోతారు కాబట్టి ఆ విధంగా మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను, అందరితో నవ్వుతూ నవ్విచ్చి పలకరిస్తాను తప్ప వారికి ఈ గురు పరంపర అనేటువంటిది వారికి లేదు. వారు సత్యసాయి బాబా పాటలు భజన పాడుతుంటారు ఆవిడ భార్య కూడా. అయినా ఎప్పుడు ఆ విధంగా ఆమె రాలా ఇక్కడికి, నారాయణరావు గారు చుట్టరికంగా వచ్చిందండి. కానీ ఈయన ఈ ఎవరికి రాజారాం గారు అని అమెరికాలో ఉండేటువంటి న్యూజెర్సీలో ఉండే రాజారాం గారికి, న్యూయార్క్లో ఉన్న రాజారాం గారికి మన నారాయణరావు గారికి మేనమామ, ఆయన మన నారాయణ ప్రసాద్ వారికి మేనమామ రాజారాం గారు. ఆయన కూడా అచ్చంగా పునిగిపుచ్చుకున్నట్టుగా నారాయణరావు గారు మాట్లాడినట్టే మాట్లాడుతుండేవాడు. కాకపోతే ఆయన బాబుజీని చూడలే పాపం. కానీ భక్తి మార్గంలో ఇలాగే నారాయణరావు గారిలాగా ఏడ్చేస్తుండేవాడు. ఏడ్చేసి నన్ను ఎలా తరింపు చేస్తారు ఏంటి అని, నాకు గురువు కావాలి, నాకు ఏమైనా సరే అని పాపం వెంటబడి వస్తుండేవాడు, వెళ్తుండేవాడు. ప్రతి ఆరాధనకు వచ్చాడు ఆయన ఉపదేశం తీసుకున్న తర్వాత. అక్కడ కూడా అమెరికాలో ప్రతి సత్సంగానికి అటెండ్ అయ్యేవాడు. పైగా ఇక్కడి నుంచి ఆ సజ్జన సాంగత్యం కూడా నారాయణరావు గారు, ఏంటి రాజారాం వెళ్ళావా లేదా, ఎందుకంటే ఇంత చిన్న అనుకుంటా, రాజారాం గారు చిన్న నారాయణరావు గారి కంటే, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రోజుల్లో కొంచెం, కానీ పూర్వపు రోజుల్లో పరిచయం బాగా ఉంటుంది అలా. అది ఏం రాజారాం వెళ్ళలేదా, ఏంటి గురువులు అంటే ఏమిటనుకున్నావు, అసలు నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా, నువ్వు నవరాత్రులకు వస్తున్నావా లేదా, ఏది బాబుజీ పూజలకు వస్తున్నావా లేదా అని ఇక్కడి నుంచి భ్రమరం ఎట్లాగైతే కీటకం చుట్టూ తిరుగుతుందో అలా కూడా ఆయనకి హెల్ప్. కానీ ఆయన హృదయం కూడా అటువంటిది. ఎంతసేపు అమ్మ 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 నేను బాబుజీ మహారాజ్ అంటూ ఉంటే, మీకు గురువులు బాబుజీ అండి కానీ నాకు గురువులు మీరు కదా అంటే, నాకు మీరు అలా అనుకోవచ్చు కానీ గురువులకి ఇష్టమైన పని చేయాలి కదండి మీరు అని మనం ఆ పై మాట. గురువులకి ఇష్టమైన పని చేయాలంటే ఏం చేయాలి, మీరు బాబుజీ అని అంటే తప్ప అమ్మకి ఇష్టం కాదు. ఎందుకంటే సర్వాధిష్టాన చైతన్య చక్రవర్తి, ఇప్పుడు అందరూ అంటున్నారు మాతాజీ గురించి కూడా రాయమని అంటున్నది ఇందాక అమ్మ ది గురు సోదరులు. చేయడానికి కారణం ఏంటి, మనతో చేయించేది ఇంకో వెనక పెద్ద మహాశక్తి ఉంది అక్కడ. ఆ మహాశక్తి ఆధారమైంది తప్ప ఈ ఉపాధులు ఏమున్నాయండి, ఉపాధులు ఒక నొప్పి వస్తే ఏడుస్తూ కూర్చునే దానికి ఏమున్నది, ఉపాధులు ఏమున్నది, ఏదో ఒక ఆధారం చేసుకుని మహాత్ములు వారి యొక్క దేది వారి యొక్క ప్రణాళికని ముందుకు తీసుకువెళ్తారు. అంతే, అది ఆధారం అదే ఉన్నది, ఇది మాత్రం కాదు ఎప్పుడు అని ఇలా చెప్తుంటే పాపం అలా బోధ కూడా చాలా ఇష్టం రాజారాం గారికి. అనుకోకుండా వారు కూడా ఈ కరోనాకి పాపం వారు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కాకపోతే ఈ సరిగ్గా ఈ జ్వరం వచ్చిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడారు అమ్మతో, ఫోనే కాదు ఫేస్ టైంలో మాట్లాడాను. మాట్లాడి చెప్పడం జరిగింది, భగవంతుని తలుచుకోండి, ఏదైనా భగవంతుడు చేయాల్సిందే కానీ, కానీ పెద్ద వయసు కదా పాపం తట్టుకోలేకపోయారు. అందులో అక్కడ ఆయనకి అక్కడ కూడా ఇదే అంటే కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని ఏదో తుఫాన్ అల్లే ఉంది ప్రతి ఇంట్లో కూడా. తుఫాన్ అంటే ఏంటంటే వాళ్ళు వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టు. అలాగే వారికి ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ కూడా భార్యాభర్త మాత్రమే ఉండడం, ఇద్దరికీ జ్వరాలు రావడం, కాకపోతే ఆమె బట్ట కట్టారు కానీ ఆయన కట్టలేకపోయారు, ఆయన హాస్పిటలైజ్డ్ అయిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని అందరూ కూడా ఈ గురువారాధనలో గురుదేవులకి వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి మహారాధనలో కాబట్టి అందుకని వారు ఆల్రెడీ భగవత్ స్వరూపమై ఉన్నారు. అటువంటి మహాత్ములు తలుచుకోవటం మనకు అవసరం కాబట్టి మనం తలుచుకోవడం జరిగింది. కాబట్టి మనం అటువంటి పుణ్యకార్యానికి ముందుకెళ్తున్నాం కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. హరి ఓం.